నన్ను చెప్పింది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఓం అన్న, మీరు తురియ స్థితి గురించి మాట్లాడుతున్నారు. తురియ స్థితిలో ఉండి మనం మాట్లాడుకోవాలి, దాన్ని సమాధి స్థితి అంటాం. సిద్ధి సాయి మనం ఏం చేసాం, మనం 21 రోజులు మంత్రాలయం, ఇదంతా కూడా ఓంకార స్థితిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడే ఉన్నారు, ఇంకో 700 సంవత్సరాల వరకు వాళ్ళు చేయగలరు అన్నది మీరు మనసులో అర్థం చేసుకోండి. ఈ మాట వాళ్ళ 700 సంవత్సరాల గురించి నేను చెప్పటం లేదు. మన జీవితం కూడా మనం మన లైఫ్ 700 ఇయర్స్ వర్క్ యాంగిల్లో వర్క్ చేయాలి మీరు, అది చెప్తున్నాను. అందరికీ అర్థమైంది కదా? ఓం అనే మాటతో మనం తురియ స్థితిలో ఉండి భౌతిక చరిత్రతో జరుగుతున్నటువంటి ఈ మాటల్ని వింటున్నాం. పరమపూజ్య గురుదేవులు భవిష్యత్తులో చెప్పబోయేటటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాం, దాన్ని యాజిటంగా తయారు చేయగలిగేటటువంటి 3వ స్థితి నిద్రాస్థితి కూడా మనం చెప్పుకుంటున్నాం. అది ఓం అనేది అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏం చెప్తుందో అర్థం అది. ఫిజికల్ ప్లేన్లోనే ఉన్నావు కానీ యు నో ఇట్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. స్వప్న స్థితి, పాస్ట్కి వెళ్ళేటప్పుడు డ్రీమ్స్లో, ఫ్యూచర్కి వెళ్ళేది. ఇదంతా కాకుండా అసలు ఫ్యాక్టికల్గా ఏం జరగాలి, ఏ స్థితి ఇది అవ్వాలి, ఇన్ ద ఎండ్ తురియ స్థితి, ఈ 3 తెలిసిన స్థితి మీరు తెలుసుకోవటానికి ఓం ముఖ్యం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః అన్నది ద ఎంటైర్ ప్లాన్ ఆఫ్ ది యూనివర్స్ చెప్తున్నారు. అందుకు ఓం ఎప్పుడు ఆ మూడ్లో అర్థం చేసుకోండి. ఇంకా మనం దానము, దాని ఔచిత్యము గురించి చెప్తున్నాం. పుస్తకము 20th KDS సమయదానమే యుగధర్మము. దీంట్లో 1st paragraph చెప్పింది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానము పుణ్యము ఎప్పుడు కలిపి ఉంటాయి అనేది మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానము అంటే 3D. ఫోర్త్ డైమెన్షనల్, 5th వైపు వెళ్ళేటటువంటిది పుణ్యము, అది అర్థం చేసుకోండి. దానికి ఇచ్చినటువంటి ఈక్వేషన్ గురువుగారు ఇచ్చారు. 3D ఇచ్చిన ఫార్ములా నిన్న చెప్పారు కదా, డి ఈజ్ ఈక్వల్ టు పిఎస్జి. దీనికి 5D ఫార్ములా పుణ్యముకి చెప్తున్నాం మనం. పుణ్యము ఈజ్ ఈక్వల్ టు స్వర్గము, ముక్తి, సిద్ధి, వరదానము, చమత్కారాలు 5. ఇవి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దానము చేస్తే మీకేమొస్తుందో నిన్న అర్థం చేసుకున్నారు కదా, మొట్టమొదటి ప్రగతి వస్తుంది. దట్ ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ ఏ కోర్స్. సఫలతము, యు గాస్ట్ యువర్ డిగ్రీస్. దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయటం గొప్పదనం. అంటే డి చెప్పిన దాటల్లో ప్రగతి అనేది ఏమిటి అంటే యువర్ ఎడ్యుకేషన్, సఫలతము అంటే యు హ్యావ్ బికమ్ ద డాక్టర్, గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే యు హ్యావ్ యూటిలైజ్డ్ యువర్ డాక్టర్స్. 3D ఎగ్జాంపుల్ అది కదా. ఇప్పుడు కొంచెం పుణ్యము గురించి అర్థం చేసుకోండి. 1st డైమెన్షనల్లో ఎలా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు పుణ్యం గురించి వెళ్ళిపోతావో స్వర్గానికి వెళ్తావు. స్వర్గము అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, ఒకటే ఒక మీనింగ్ స్వర్గంలో ఉన్నది ఏంటి అంటే అమరులు. దే డూ నాట్ ఎనీథింగ్ అబౌట్ డెత్. అంచేత అసలు ఆ వే ఆఫ్ లింకింగ్ ఆ లెవెల్లో ఉన్నవాడు ఎలా తింటాడు అన్నది మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. ఎందుకంటే నీకు ఒక గోల్ ఉంది, స్వర్గంలో ఉన్నవాడికి టైం లేదు, అమరులు కదా. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు మీకేం తెలుస్తుంది? ముక్తిని తెలుస్తుంది. యు ఆర్ లిబరేషన్ ఉందా లేకపోతే ఒక దానికి లిబరేట్ అవునా కాదా అన్నది తెలుస్తుంది. లిబరేషన్ దాన్ని మోక్షము అనే మాట చాలామంది చెప్తూ ఉంటారు, కానీ లిబరేషన్కి మోక్షము అనే మాటము ట్రాన్స్ దాన్ని వాడినా మోక్షము అనే మాట ఈజ్ మచ్ మోర్ యాక్యురేట్. మనం లిబరేషన్ గురించి చెప్పేదానికంటే మోక్షము చాలా ఇంపార్టెంట్. మోక్షాన్నే ముక్తి అంటాం, ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే. కానీ ఇలాంటి వాళ్ళకి ఏమిటింటుంది అంటే సిద్ధి ఉంటుంది. దే ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దట్ పర్టికులర్ వే. వాయుదేవుడు ఉన్నాడు అనుకో, హీ నోస్ అబౌట్ ఎయిర్. వీ డోంట్ నో మెనీథింగ్ అబౌట్ ఎయిర్ విచ్ వీ డోంట్ నో, బట్ వాయుదేవ నోస్ అబౌట్ ఇట్. దాన్ని సిద్ధి అంటాం. ఈ సిద్ధాంతం ఉన్నవాడు ఏం చేయగలడు? వరదానాలు ఇవ్వగలడు. సిద్ధి ఉన్నవాడే కదా వరదానాలు ఇవ్వగలడు. కానీ వరదానాలు ఒక్కొక్కసారి డైరెక్ట్గా వస్తాయి. వరదానాలు ఒక్కసారి ఇస్తున్నటువంటి వరదాలు చమత్కారాలుగా కనిపిస్తాయి మీకు. అంచేత దీన్ని జాగ్రత్తగా, ఈ హైయర్ లెవెల్ ఆఫ్ పుణ్య జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండో పారాగ్రాఫ్లో చాలా ఉన్నది ఏంటి అంటే అధికార్ రెండో లైన్ లాస్ట్ టూ వర్డ్స్. అందరికీ పుస్తకం ఉంది కదా, దాన్ని చూసుకోండి. సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్ అధికారముల అపహరణ, అది పాపము అంటే. అది చాలా జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకోండి. నీకున్న అధికారములను అపహరణ చేసుకుంటున్నావా అంటే నీకు ఏదైనా చేసుకుంటూ ఉంటే అది తప్పు. మిలిటరీ వాడు ఉన్నాడు ఉదాహరణకి, వాడు అవును చంపేస్తాను అంటే గ్యారంటీగా వాడిని జైల్లో పెడతాడు. కానీ యుద్ధంలో ఎన్ని వేల మందిని చంపితే వాడికి తేడా ఏంటి? అక్కడ అధికారములను అపహరణ చేయలేదు వాడు. అధికారం ఉన్న మిలిటరీ వాడు దేశం కోసం ఎందరు చంపేస్తున్నా అది కరెక్టే, కానీ వాడికి అధికారం ఉంది, మెషిన్ గన్ ఉంది, ఎవడో పెట్టి కూడా వస్తాడు వాడు. అదేమవుతుంది? అధికారముల అపహరణ. ఒక వెరీ క్రూడ్ ఉదాహరణ చెప్పాను పాపానికి. అది మన నిత్య జీవితంలో చిన్నపిల్లలతో, పెద్ద పెద్దలతో, వృద్ధులతో, కుటుంబాలతో, ఆఫీసర్స్తో మనం ఎప్పుడు ఈ అధికారముల అపహరణ మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అన్నిటికంటే పెద్ద టెక్నికల్ అధికారముల అపహరణ ఏమిటి అంటే ఎప్పుడు నువ్వు ఏది చేయాలో అది చేయకుండా ఇంకోటి చేస్తూ ఉంటే అది తప్పు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకని పరమ పూజ్య దేవులు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రెయిన్ టైం టేబుల్ పెట్టేసుకో టైంలో. నువ్వు ఆ టైం ప్రకారం నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు పుణ్యమే ఉంటుంది. కానీ పాప పుణ్యాలు సాధారణంగా మనిషి కోరికల మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా ఒకే పర్టికులర్ దానిలో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డిజైర్స్. మనిషి యొక్క కోరి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పరమ పూజ గారు ఏం చెప్తారంటే లాస్ట్ పారాగ్రాఫ్ అండర్లైన్ చదువుకోండి, చివరకు ఇచ్ఛాశక్తి సంకల్పముగా కేంద్రీభూతమైనదే జరుగుతుంది. నువ్వు పాపమైనా చేసుకో పుణ్యమైనా చేసుకో, కానీ అసలు నిజంగా ఎందుకు జరుగుతుంది అంటే నీ ఇచ్ఛాశక్తి సంకల్పముగా కేంద్రీభూతమైనదే జరుగుతుంది. మళ్ళీ అది చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. దాంట్లో ఓ ఫార్ములా ఇచ్చారు గురువు గారు, కేంద్రీభూతమైన సంకల్ప ఉంటే నువ్వు అన్నది జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే మొత్తం నువ్వు చేసేది దేని మీద ఆధారపడి ఉంది? సంకల్పం మీద ఆధారపడి ఉంది. కానీ ఆ సంకల్పం ఏమై ఉండాలి? సెంట్రలైజ్ అయ్యాలి, కేంద్రీభూతమై ఉండాలి. ఆ ప్లాన్ ఈ మొత్తం దానము పుణ్యము వాటి గురించి చెప్పటంలో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు, నువ్వు దానమైనా చేసుకో, పప్పు మేలైనా చేయి. నువ్వు ఇచ్చే రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సంకల్పము ఒకే దానభై కేంద్రీభూతమై ఉండాలి. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్లో చాలా ముఖ్యమైనది, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే నాలుగో లైన్లో చూసుకోండి, ఫోర్త్ లైన్, భక్తి యొక్క స్వరూపమును ఒక్కటే, తన కోరికను ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకునుట. చాలా ఈజియెస్ట్ ఫార్ములా, విచ్ యూ థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంకేంటే నువ్వు చేసేదేం లేదు. అంచేత భక్తి యొక్క స్వరూపము ఒక్కటే. భక్తి అనే మాటని మనం చెప్పుకునేటప్పుడు హరిశ్చంద్రుడు థర్డ్ పారాగ్రాఫ్ స్టార్ట్ లైన్ చదువుతున్నాను, అందరూ వింటున్నారా? దే ఆర్ సేయింగ్ ద బుక్. ఓకే ఓకే ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పింది ఏంటో, మొట్టమొదట ఏం చెప్పాను అంటే, స్వర్గము, ముక్తి, సిద్ధి, వరదానములు హిందీ బుక్లో మిస్ అయింది, హిందీలో లేనిది, హిందీలో ఉన్నది తెలుగులో మిస్ అయింది, అక్కడ నోట్ చేసుకోండి. వరదానం తర్వాత చమత్కారములు, ఇది పుణ్యం యొక్క ఎఫెక్ట్. దానము యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే ప్రగతి, సఫలత, గొప్పదనాన్ని. ఈ రెండు మఠాలు మళ్ళీ నేను రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే, దానము పుణ్యము నీ లెవెల్ ఆఫ్ థింకింగ్లో ఉంది తేడా. ఫిజికల్ త్రీ డైమెన్షనల్ వరల్డ్లో కనుక నువ్వు దానం ఇవ్వగలవు అంతే. ఇచ్చినప్పుడు మీకేమొస్తుంది? ప్రగతి, సఫలత, గొప్పదనము అని. మళ్ళీ ఇన్ని మాటలు చెప్పినా, గురువులు చెప్పినా, దానము అంటే మీకు అర్థం లేదు. అర్థమైందా అందరికీ దానం అంటే ఏంటో? ఫార్ములా చెప్తారు కానీ అందరికీ అర్థమవుతుందా? దానానికి ఒక ఉదాహరణ ఇవ్వండి చూస్తాను. లైఫ్లో ఈ ఐదారు రోజుల మధ్యలో ఎప్పుడైనా దానం యొక్క ఎఫెక్ట్ ఇవ్వగలరా? అర్థమైంది కదా? అదేమిస్తుంది మీకు? ప్రగతి, సఫలత, గొప్పదనాన్ని ఇస్తుంది. నేను కూర్చుని పడుకునేదా చెప్తారా? ఎస్ నో కాదు. నేను అడుగుతుంది ఏంటంటే, ఈ ఐదు రోజుల్లో ఏదైనా దానం ఇచ్చారా? ఎవరికైనా దానం ఇచ్చారా? అసలు ఎప్పుడైనా ఇచ్చారా? చాలా సీరియస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను రా. దానం అంటే మీకు అర్థమైపోతే, నాకు తెలిసి ప్రతి క్షణం దానం ఇవ్వగలవు. అందుకు ఇది ఈ క్లాసెస్ అంతా. కానీ దానము అనే మాట క్లియర్గా అర్థం చేసుకోవటానికి ఫార్ములా ఇచ్చాం. దానం ఇచ్చుంటే ఏం రావాలి మీకు? ముందు ప్రగతి రావాలి. కానీ ఉత్తి ప్రగతి సరిపోదు, ఆ ప్రగతి వల్ల నీకు సఫలత రావాలి, సఫలత అయిన తర్వాత నీకు గొప్పతనం రావాలి. అలాంటి దానం ఏదైనా ఇవాళ, నిన్న, మొన్న, అతి జన్మలో ఎప్పుడైనా ఒకసారి ఇచ్చారా? మీకు అర్థం అవ్వాలి కదమ్మా గురువుగారు చెప్పింది. ఫార్ములా అవుతే చెప్పేసామమ్మా, చాలా క్లియర్గా ఉంది. మరి ఆ దానం ఇయ్యి. నువ్వు దానాలు ఇస్తున్నావు అంటే ఏమొస్తుందని చెప్పావు? మూడు ఫార్ములా చెప్పావు, ప్రగతి, సఫలత, గొప్పతనము. కరెక్టేనా? ఫార్ములా క్లియర్గా ఉంది కదా అందరికీ. చూపించారా ఏం చేయమని ఎగ్జాంపుల్ ఇచ్చారా? దానం యొక్క ఎగ్జాంపుల్ సివివి మెడిటేషన్. ఎస్ ఇట్స్ రైట్. అది చెట్ల దానం, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఎవ్రీ బ్రెత్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ గివింగ్ ఎ లైఫ్ టు ఏ సిస్టమ్. బట్ వాట్ ఈస్ గివింగ్ యూ అగైన్ యువర్ లైఫ్? Beautiful. Who has given this example? Right. Anyone else? That is the best example of dana. Nature lo adhe jarugutundi ippudu. Kani I am talking about something money. Koncham easy chestam. CVV meditation and this, of course, they are real, very real danas. But we are giving dana of carbon dioxide and you are giving back? ఆక్సిజన్ విచ్ ఈజ్ వెరీ వాల్యుయబుల్ టు యూ, నీకు అర్థమవుతే ఎందుకు పనికిరాంది నువ్వు ఇస్తున్నావు, కానీ కండిషన్ ఏంటి, దానికి ఉపయోగపడేది కండిషన్ అది దానంలో. సో ఎనీవే ఐ వాంట్ సంథింగ్ విచ్ ఈజ్ లెక్ట్ విత్ మనీ, ఇట్ మేక్స్ ఈజియర్ ఇది వెన్ కమింగ్ గివింగ్ మనీ ఫర్ ఏ పూర్ చైల్డ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే. వన్ టైప్ యువర్ టైప్. ఇంకా ఎనీ వన్ ఎల్స్ ఆర్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ హండ్రెడ్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ ఇట్ మనీ. Do you know the best example of dana is Siddhi Sai's meditation of your money. You give 2 rupees, but when you are giving it to, if you know that you are giving it for Shraddha Saburi, he takes from you a dana of 2 rupees, but what is he giving you back? Shraddha and Saburi. And now the question comes, are you giving 2 rupees to Siddhi Sai or to any beggar? Do you think it is the same thing? The result is same? Because it is not the physical body who is taking it. His life is giving it. His Atma is taking your money. That's why Narayana Seva is so important. Vivekananda said it, that when you are doing service, you are not doing service to human being, you are doing service to Narayana. Now all of you are understanding, anything to anyone you give, how much? It all depends on with mood you are giving it. Am I clear about dana? And the best example of giving a very, very simple dana and getting much is Sudama. Just one boiled rice of annam, rice. And what did he get? He gets everything from, where is Krishna when he is giving this half rice? Very easy. So even when you are giving to any beggar also, if nobody is there to take this one rice of grain, he gets so much. And you take some 2 rupees or the half a rupee to a beggar, what will you get? Do you know that is what we are getting, all your developments is because of this dana. So the amount you are giving is not important. You will be aware that you are giving it to nature or God. All of you got the difference I am trying to tell you? With all this, what I am trying to tell you is, how much you are giving to a beggar is not important. You should know that you are giving it to the Govinda, or to your God you are giving. It goes to him. And when he comes, if one rice of Sudama gives you too much, we don't know how much we should be getting. But then why we are not getting? Because you are not aware of it. It is there, but you are not aware of it. And when you are not aware of it, even if it is just behind you, you can't use it. Could you understood the dana, all of you, what I am trying to explain to you? Or is it something absolute? And absolute anukodadu edo bhautikanga meeku ardham kaandi edo galilo jarigipoye edaina chamatkaralu chestunnana lekapothe nenu cheptunnadi spashtanga ardham. Anything when you are giving without knowing to whom you are giving, that is important. When you are giving to your God, you are not going to the God. And that is why in all our temples, there are only idols. And when you give something to an idol and you take it back from him, what is known as prasada, can you know that the reaction is come from him? Then your prasada is something else. It is only a question of feeling that the infinite power is flow through you. That is many examples of many gurus, when some example gives some mansalu, avanni petti, cover petti, గురువులకి మోసం చేద్దాం అని చేయటానికి ఇస్తే గురువు జస్ట్ వాటిని ముట్టుకుంటాడు. వీరబ్రహ్మం గారు వాళ్ళు ఏమవుతుంది? ఇట్ బికమ్స్ రియల్ ప్రసాదం. సంథింగ్ వాట్ దే ఆర్ నాట్ థింకింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వై ఇట్ కెనాట్ హ్యాపెన్ టు యూ ఆల్సో? ఏమమ్మా అర్థమైపోయిందా? అందువల్ల రెండో క్రాఫ్ట్ గురించి ఇదంతా చెప్తున్నాను నేను. ద బెస్ట్ పవర్ of the idol is Sri Venkateshwara Swami. That is what I am talking about is dana. All of you got dana? All of you? Then I am going to the third paragraph, 1, 2, 3, fourth line. భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలను ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకొనుట. మళ్ళీ చెప్తున్నాను వినండి అందరూ ఆ లైన్. భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలను ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకొనుట. చదివిన వాళ్ళందరూ అర్థం చేసుకున్నారా ఆ లైన్? సమయదానమే యుగధర్మ పుస్తకం పేజ్ 1లో థర్డ్ పారాగ్రాఫ్లో భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలు ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకునుట. భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలను ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకునుట. ఇప్పుడు నేను చదువుతున్న లైన్ తెలుగులో అర్థమవుతోందా అందరికీ? భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలను ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకునుట. దాని గురించి చెప్పదలుచుకున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను ఆ సెంటెన్స్. భక్తి యొక్క స్వరూపము ఒక్కటే, తన కోరికలకు ఆకాంక్షలను ఆరాధ్యునితో ఏకము చేసుకునుట. ఇన్ ద ఫస్ట్ లైన్ హీ టోక్డ్ అబౌట్ హరిశ్చంద్రుడు, కర్ణుడు, బలి, దధిచి, భామాష మొదలగు వారు కథలు మనకి అందరికీ తెలుసు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీకు అర్థమైంది కదా ఈ మాట? హరిశ్చంద్రుడు, కర్ణుడు, బలి, దధిచి, భామాష వీళ్ళందరి గురించి విన్నాము. చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు భక్తులు. ఆ తేడా అర్థమైంది. అందుకు డిఫరెన్స్ ఇందుకు హరిశ్చంద్రుడు తన వ్యక్తి జీవితం యొక్క సత్యం గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన మొత్తం పని దేని మీద ఆధారపడ్డాడు అంటే ఆన్ హిస్ సత్యం. కర్ణుడు పట్టించుకున్నాడు. పట్టించుకుని ఒక గురువు, ఒక దుర్యోధనుడు కోసం ఏదైనా చేయటానికి రెడీ అయిపోయి ఆఖరికి అర్జునుడిని కూడా చంపేయాలి అనుకోవటానికి రెడీ అయిపోయాడు. బలి మీకు తెలుసు కదా, దధీచి మన ఇంద్రుడికి తన వజ్రము తన బ్యాక్ బోన్తో ఇచ్చాడు, ప్రాణం ఇచ్చేసి తన ఎముకని ఇచ్చేసి. కానీ భామాషాడు రాణా ప్రతాప్కి ధనం లేక ఎక్కడో అడుగుల్లో ఉంటే మొత్తం తన కోట్ల కోట్ల ధనాన్ని తను అక్బర్తో యుద్ధం చేయటానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాడు. అక్బర్తోనేనా వాడు? రాణా ప్రతాప్, హూ ఎవర్ ఇట్ ఈస్, విత్ ఎవర్ దానికి మొత్తం డబ్బులంతా కూడా ఎవడిచ్చాడు అంటే భామాషా అనే ఒక ట్రెజరర్ మొత్తం. కానీ వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ ఈగో ఉంది. కానీ భక్తి యొక్క స్వరూపం ఏంటి అంటే అసలు నువ్వు ఉండవు, ఇంకెవడుంటాడు, ఆరాధ్యనుడు, జీవితం ఏమిటి, అలా జీవించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన ఒక్క మాట మీరు లైన్ బై లైన్ అర్థం చేసుకుంటే వీళ్ళందరికంటే మంచి భక్తులు అవుతారు. ఆయన ఏం చెప్పాడు, మీ అగ అవయవాలు నాకు ఇచ్చేయండి. ఎంత లెవెలో అర్థం చేసుకోండి. కానీ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ మీరు చేసేదేమీ లేదు. ఈ భక్తులందరూ కూడా సూర్దాస్ కానీ సుధాముడు అంటే తెలుస్తాయి వీళ్ళకి, సుధాముడు, చైతన్యుడు ఏం చేశారు, వీళ్ళు ఏం చేయలే. వాళ్ళు తన ఎంటైర్ బాడీ డిజైర్ థింకింగ్ వాళ్ళ ఆరాధ్యనికి ఇచ్చేశారు. అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే చివరికి ఏమైంది, రివర్స్ అయింది. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చినా కృష్ణుడు కానీ వాళ్ళు సూర్దాసి కానీ పాత్ర ఏమిస్తుంది మీరాబాయికి కానీ వాళ్ళ ఫిజికల్ లైఫ్లో స్టెప్ బై స్టెప్ వాళ్ళకి కావాల్సిన దానికి ఫిజికల్గా చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని కూడా ఎవరు చేశారు అంటే కృష్ణుడే. మీకు ఇది ఆరాధ్య చెప్పింది అర్థమవుతే పరమ పూజ్య గురుదేవుల ఆరాధ్యనగా మీరు అయిపోతే ఏమవుతుందో మీకు అర్థమవుతుందా? ఆయన ఓపెన్గా చెప్తాడు, అంతా నేను చూసుకుంటే మీ బాధలన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాడు కదా. అర్థమవుతుందా చెప్తున్నది? అసలు ఎందుకని నేను రిపీటెడ్గా చెప్తున్నాను అంటే మీరు ఏమనుకున్నా కృష్ణుడు కాలుడే. భగవద్గీతలో నేను అవన్నీ అంటే కాలోస్మి అంటాడు. కానీ పరమ పూజ్య గురుదేవులు ఎవరు? మరి వాళ్ళ మాటల్లో తేడా అర్థం చేసుకోవాలి. మరి ఒక కాలుడే అంత చేస్తే మహాకాలుడే ఎంత చేస్తాడు? కానీ మనం తప్పెక్కడ చేస్తున్నాం, మన ఫిజికల్ ఇమోషనల్ అండ్ మెంటల్ థాట్స్ ఆర్ బాడీస్ ఆయనకి ఇచ్చేయాలి. ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏం చేయడు, మీరు చేస్తున్న పనిని చాలా పెద్దవాడిని చేస్తాడు. ఇప్పుడు మీరదాస్ ఏమైంది, ఆ కాలంలో ఉన్నటువంటి విమెన్ ఏ పరిస్థితుల్లో జిందేదో ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడున్న విమెనే కరెక్ట్గా చెప్పుకుంటే వాళ్ళు ఉండాల్సిన లెవెల్కి ఇంకా రాలే. కానీ మరి మీరా ఎక్కడుండాలి, ఎక్కడో ఏ ప్యాలెస్లోనో ఎక్కడో జీవించాల్సిన వాడు. అక్బర్ వచ్చి వాడి కాళ్ళ దగ్గరికి వస్తాడు, ఓ ముస్లిం. కారణం ఏంటి, సమర్పణ సమర్పణ సమర్పణ. చేత భక్తి యొక్క స్వరూపము ఒక్కటే. తన అంటే మన అనుకోండి, మన కోరికలను ఆకాంక్షలను ఆరాధ్యనితో ఏకము చేసుకునుట, ఇదొక్కటే మీకు అర్థమైపోతే ఈ దానం యొక్క గొప్పతనం అర్థమైపోతుంది. ఏంటి మీకు ఎందుకు పనికిరానటువంటి ఒక ఫిజ్ బాడీ, మీకున్న పిచ్చి పిచ్చి డిజైర్స్, అసలు థాట్స్ గాడ్ ఓన్లీ నోస్. అసలు వీ డోంట్ నో ఈవెన్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. ఆలోచనల గురించి మనకేం ఆలోచన లేదు. ఏమైనా ఒక లిస్ట్ చూసుకోండి రా మీరు చేస్తున్న ఆలోచన, ఒక్కళ్ళు చెప్పండి ఏదైనా ఒక థాట్ విచ్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ ఎ డిజైర్ ఆఫ్ యువర్స్ ఉండవు. ఉందా? కానీ వాడు సమర్పణ చేసుకుని పరమ పూజ్య గురుదేవులంతటి వాడితో మాట్లాడితే ఏమైపోతాడు, పరమ పూజ్య గురుదేవులతో ఈక్వల్ అవుతాడు. మీకు అది అర్థం అవటంలే, యు ఆర్ బికమింగ్ హీజ్ బాడీస్, యువర్ డిజైర్స్, యువర్ థాట్స్. అప్పుడు యువర్ థాట్స్, యువర్ డిజైర్స్ అండ్ యువర్ బాడీ హ్యాజ్ నో మీనింగ్. కానీ తమాషా ఏంటి, అప్పుడు మీ చిన్న చిన్న ఫిజికల్ బాడీని ఉదాహరణకి సూర్దాస్ కళ్ళు లేవు, అప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు, సూర్దేశ్ కర్రర్ తీసుకుని నడిపించటం లిటరల్గా చేసేవాడు. ఇవంతా లిటరల్గా జరిగిన మ్యాజిక్స్. మరి మీ గురుదేవులలో ఎందుకు మీ పక్కే గురువుగారు పక్కన నడవడు? ఎందుకు చేయలేకపోతున్నాము? వాళ్ళు ఏమైనా పనులు మానుకున్నారా? ఓ రాజు ఎవడో చేసుకునే పని, అర్జునుడు లాంటి వాడు ఏం వదులుకున్నాడు? ఏమైనా వదిలేడు అర్జునుడు తన లైఫ్ని? కేవలం తనున్న చోట ఉంటూ, తన యాజ్ ఎ కింగ్ ఉంటూ సమర్పణ చేసుకున్నాడు అంతే. అంచేత మీరు ఇదంతా చేయటంలో మీ పనులు ఏదో మానేస్తావు అనుకునే ప్రశ్న లేనే లేదు అసలు. దాన్ని ఇంకా ఇంటెన్స్ మచ్ మోర్ డెవలప్లో మీరు డెవలప్ అవుతారు అన్నది థర్డ్ పారాగ్రాఫ్ అర్థం. దీని వక్త ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది సెకండ్ పేజ్ పారాగ్రాఫ్ చూసుకోండి. సెకండ్ లైన్లో అనుదానాలకు అన్నది అండర్లైన్ చేసుకోండి. అనుదానాలకు కృతజ్ఞత చూపిస్తుంది. ఏది కృతజ్ఞత? సృష్టి. సృష్టి నీకు నువ్వు చేసినటువంటి చిన్న చిన్న వర్క్స్ నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి ఒక వ్యక్తికే రావటంలే, టు ద ఎంటైర్ నేచర్కే వస్తుంది. అందువల్ల అదేం చేస్తోంది? ఫోర్త్ లైన్లో చూడండి, అనేక రెట్లు తిరిగి ఇచ్చుట అనేది ఏకైక వ్రతాన్ని పాటించే ఉత్కృష్టమైన పరిణతులు అవుతారు. రియల్ సరెండర్ కనుక నువ్వు చేసుకుంటే ఏం జరుగుతుంది? నీకు వచ్చేదానికంటే కూడా అనేకానేక రెట్లు ఎఫెక్ట్ నీకు వస్తుంది ఇన్ ఆల్ లెట్స్, ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా. ఈ ఫార్ములా అర్థమైంది కదా? దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పేజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఎవరు ఎంత ఇస్తే దానికి తగిన నిష్పృతిలోనే ఖచ్చితముగా పొందుతాడు అనేది ఇటువంటి సత్యములో ఒకటి. ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం? మనం పరమపూజ్య గురుదేవులకి మన బాడీ, ఇమోషన్స్, థాట్స్ గురువుగారికి ఇచ్చేయండి. ఇచ్చేసావు సరే, ఎంత ఇస్తావు దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. నువ్వు నీ సరెండర్ ఎంతగా ఉంది అన్నది, కంప్లీట్ సరెండర్, ద ఎంటైర్ గురు బికమ్స్ యూ. అందుకే భయపడుతుంది. సుధామ యొక్క అటుకులు ఇస్తే భయం వణుకుతుంది రుక్మిణి. ఇంచేత ఆయన ఇచ్చేది ఒకడు అటుకులు, రియాక్ట్ ఏమొస్తుంది వాడికి? ద్రౌపది ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ మీకు గుర్తుంది కదా, ఒక చీర చింపి కృష్ణుడి యొక్క వేలుకి దెబ్బ తగిలితే రాస్తాడు, ఏమైంది? అంచేత మీరు తెలిసి ఎవరికైనా ఏదైనా హెల్ప్ వితౌట్ ఎనీ మీనింగ్, నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు చేయకపోతే అది మెనీఫోల్డ్ అవుతుంది. అది గుర్తుంచుకుంటే చాలు. లిటరల్గా చెప్తుంది అర్థమైంది కదా, వాడు ఏ బెగ్గర్ అంద వేకైనా కావచ్చు, నువ్వు అడగకుండా ఇస్తే చాలు. వాడిని తిట్టుకుంటానో లేకపోతే ఏదో వచ్చాడు ఇది తీసుకుంటాడు మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తాడు, నువ్వు కలిపేసరికి ఏమైపోతుంది? నువ్వు ఇచ్చినటువంటి ఇచ్చేది అనే సరెండర్లో, నీ సరెండర్ అనే బకెట్లో చిల్లు కన్నాళ్ళు ఉంటాయి. అంచేత అది అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నువ్వు నాకుసరికి ఏ నీళ్లు ఉండవు అందులో. థర్డ్ పారాగ్రాఫ్ పేజ్ 2లో తీరా పారాగ్రాఫ్లో కింద నుంచి నాలుగో లైన్, తగిన మూల్యము. ఇది మీరు చాలా సాధారణంగా చేసుకోవాలి. నువ్వు చేసే పనికి తగిన పని ఇస్తే తప్ప రిజల్ట్ రాదు అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తగిన మూల్యము ఇవ్వకుండా ఏదైనా నువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే దానికి తగిన మూల్యము ఇవ్వాల్సిందే. నీ ఎబిలిటీ బట్టి నువ్వు ఎంత ఇస్తావు అన్నది వేరే విషయం. నువ్వు ఇచ్చేదంతా చేసావా లేదా, ఇవ్వగలిగిందేది ఇచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. కుచేలుడు రెండు మెతుకులు అందమే ఇస్తాడు సరే, కానీ మీకు అర్థమైందా వాడి దగ్గర ఉన్నది అదే, అంతకంటే నయా పైస లేదు ఇవ్వటానికి వాడు. మనం అంతా ఇవ్వగలుగుతున్నావా? దానికి డివిజన్ చాలా ఇచ్చారు అని చెప్పారు గురువుగారు. మూడు గీతలు ఇచ్చారు. ఒకటి, నీకు కావాల్సింది కంప్లీట్గా యూజ్ చేసుకోండి, వెరీ క్లియర్గా చెప్పాడు ఆయన. రెండోది ఏం చెప్పాడు, కుటుంబానికి కావాల్సింది నువ్వు ఇవ్వగలిగేది మొత్తం ఇచ్చేయి, ఆ తర్వాత మిగిలింది సమాజానికి. ఆ కండిషన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవ్వచ్చింది అంటే కుచేలుడు వాళ్ళు చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా అందుకే ఏమని చెప్తారు దాన్ని, సమయ దానము. నువ్వు ఉన్నదాన్ని ఇవ్వాలి తప్ప ఇంకోళ్ళ టైం నువ్వు తీసుకుని ఇస్తే గురువు గారికి అది పాపం అవుతుంది అని కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ లైన్లో నేను చెప్పింది మీరు అధికారములను అపహరణ చేయొద్దు. తండ్రికి ఇచ్చేది ఉంది, తల్లికి ఇచ్చేది ఉంది, కొడుకులు ఇచ్చేది ఉంది, అండ్ అదర్ రిజల్ట్స్లో మీకున్న రిజల్ట్స్ వాటి బట్టి కమిషన్ సొసైటీలోనూ మనకి తెలుసు ఎవరితో ఎవరితో లింకప్ ఉండాలి. అది నువ్వు తీసుకుని దాన్ని గురువుగారికి ఇచ్చావనుకో, ఇస్తే ఈ గురువుగారికి కానీ నీకు పాపమే. అంచేత మీరు చాలా జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవాలి. అందుకే తీసుకునుట అని నేను ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్ చెప్తున్నాను. దానము అనగా ఇచ్చుట, ఇదే పుణ్యము. ఫస్ట్ స్టెప్ అక్కడ పెట్టుకోండి. కామా ఉంది ఫస్ట్ లైన్లో, కామా తీసి పుట్టు స్టాంప్ పెట్టుకుంటే అక్కడికి అయిపోతుంది అది. దానము అనగా ఇచ్చుట, ఇదే పుణ్యము. దేన్ని ఇవ్వాలి? దానం ఇవ్వాలి. దానం అనే మాట మీకు తెలుసు. నువ్వు దానం ఇచ్చావు అంటే అర్థం ఏంటి? అది నువ్వు ఇచ్చేసాక యూ నెవర్ థింక్ అగైన్ అబౌట్ ఇట్. నువ్వు అనుకో ఇదేదో ఇన్కమ్ ట్యాక్స్ బదులు గురువుగారికి నువ్వు ఇచ్చావనుకో. చాలా చోట్ల నేను చెప్పిన ప్రాబ్లం అర్థమవుతుందా? ఇన్కమ్ తప్పించుకోవటానికి ఏదో దానం ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది క్లియర్గానే ఉందా మాట? న్యాచురల్లీ అది కరెక్ట్ దానం కాదు. చేత సెల్ఫిష్ దానం అనే దాంట్లో సెల్ఫిష్ ఉండదు ఎక్కడ. అందుకల్లే తర్వాత చెప్పే సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం తీసుకోండి. తీసుకునుట అనగా అధికారముల అపహరణ ఉండకూడదు. అక్కడ నేను చెప్పాను కదా ఫ్యామిలీలో వాటిలో ఉండేవి, ఫ్యామిలీలో ఉండేది అదంతా నువ్వు చూసుకోవాల్సిందే కరెక్ట్గా. కుంతీదేవి బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. నీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఫ్యామిలీలో నువ్వు ఎవరిని ఇవ్వచ్చు, ఎవరిని ఇవ్వకూడదు, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది చాలా జాగ్రత్తగా అర్థమవుతే బకాసురుణ్ణి చంపటానికి జరిగింది దానము. ఆ దానము ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అప్పుడు దానము ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నది ముఖ్యంగా దేనికి, అధికారములు అపహరణ ఉండకూడదు. మిగతా వాళ్ళకి ఇచ్చేది తండ్రికో ఎవరికో ఇవ్వగలిగింది ఇచ్చుకోకుండా వాడిని ఎక్కడో నువ్వు వృద్ధాశ్రమంలో పెట్టేసి నువ్వేదో పనులు చేస్తూ ఉంటే, అంటే నిజంగా వృద్ధుల్ని ఎక్కడా చూసుకోలేక వాళ్ళకి చేసే లేక తీసుకెళ్తే మళ్ళా అది పుణ్యమే. అంచేత ఈ గీత గీసుకోవటం నోట్తో చెప్పటం చాలా కష్టం. ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ హిమ్సెల్ఫ్. దేని గురించి చెప్తున్నాను? కుంతదేవుడు గురించి చెప్తూ చెప్పాను నేను. కుంతీదేవి పేరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. కుంతీదేవి ఏకచక్రపురంలో ఉన్నది. ఏ ఏకచక్రంలో ఆలోచిద్దాం తర్వాత, మనం అటు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సరే, కుంతీదేవి దేంతో పాటు వెళ్ళింది? ఐదుగురితో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏకపూర. అందరికీ అర్థమైందా? ఇంతకీ దేని గురించి నేను చెప్తున్నాను? కుంతీదేవి ఏకచక్రపురములో ఒక ఇంటిలో వరుడంలో ఒక సంవత్సరం పాటు ఉన్నారు. వాళ్ళ లెవెల్ అది. సరే, లోపల ఉన్నటువంటి ఎవరింట్లో అయితే వాళ్ళు ఒక వరుడని ఇచ్చారో వాళ్ళకి ఒకరోజు పెద్ద ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ కొడుకుని బకాసురుడికి పంపించేయాలి. క్షత్రియులు వీళ్ళు, వాళ్ళు బ్రాహ్మణులు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లేకపోతే మీకు కుంతిదేవి ప్రాబ్లం అర్థం కాదు. క్షత్రియుడు పని ఏంటి? ఎవడైనా ముఖ్యంగా బ్రాహ్మిన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, మీరు ఇప్పుడున్న బ్రాహ్మిన్స్ ఇప్పుడున్న క్షత్రియులు అనుకోబాకండి, వీళ్ళందరూ ఇడియట్స్ అని నేను ఎప్పుడు స్పష్టంగానే చెప్తూ ఉంటాడు. ఆవిడు బ్రాహ్మణుడు కాదు, ఆవిడు క్షత్రియుడు కాదు, ఇద్దరు అడుక్కునేవాళ్లే. నైదర్ ఎ బ్రాహ్మిన్ నోస్ అబౌట్ ఎడ్యుకేషన్ నార్ ద క్షత్రియ నోస్ ఆఫ్ ఎఫ్ ఎనీ శక్తి. కానీ మనం ద్వాపర యుగంలో చెప్తున్నాం, ఇందులో కుంతీదేవి గురించి చెప్తున్నాం. కొంచెం కరెక్షన్స్ కూడా చేసుకోండి మీరు. అందరికీ అర్థమవుతుందా? ఎస్ఎస్ కోటగినటగటక. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా దేని గురించి నేను చెప్తున్నాను? దానం గురించి చెప్తూ, వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ చెప్పానమ్మా. అందులో ముఖ్యంగా బుక్ పేజ్ 1లో సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్లో అధికారముల అపహరణ చేయకూడదు, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేత అన్ని రోజులు బట్టి ఏదో జరుగుతూ ఉంటే కుంతిదేవి ఏమి అట్టించుకోలే. కానీ వాళ్ళు క్షత్రియులు. ఒక మనిషి ఒక సొసైటీకి ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్గా వచ్చాడు వాడు. అది కూడా ఏ మూర్తితో వెళ్తున్నాడు? వాళ్ళని వెళ్ళే అడగలే. వాడు చావటానికి రెడీగానే ఉన్నారు. ఎవరు వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటున్నారు తప్ప ఈ కుంతీరావు కానీ ఈ క్షత్రియుల్ని కానీ అడిగే ప్రశ్నే లేదు. అసలు వాళ్ళు అడిగినా కూడా నోరు మూసుకోకండి, మీరేదో మా ఇంట్లో ఉన్నారు కానీ మీరు ఇలాంటి ప్రశ్న చేయకండి అని కూడా అడుగుతారు వాళ్ళు. కొంచెం లైఫ్ ఇది అర్థం చేసుకోండి. క్షత్రియుడు ఏం చేయాలి? వాళ్ళల్లో వాళ్ళు కొట్టు చేసుకుని ఏదో చేస్తే ఏం మాట్లాడు క్షత్రియుడు. కానీ సొసైటీకి అవసరం అవుతాయి. ఇప్పుడున్నాడు అక్కడ క్షత్రియుడు కాదు, వాడి రాజ్యం లేదు, వాడుకున్న ఎబిలిటీస్ అవి ఏం లేవు, నొబిలిటీస్ లేవు, కానీ హీఈస్ ఎ క్షత్రియ. అప్పుడు కుంతి ఇంటాక్ట్ ఒక వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సరేలే మనవాడు వెళ్తాడు, వాడి బదులు వెళ్తే అంటే వాళ్ళు ఒప్పుకోరు. చాలా జాగ్రత్తగా ఈ డిస్కషన్స్ అర్థం చేసుకోవాలి. ద డిస్కషన్ బిట్వీన్ ఎ క్షత్రియ అండ్ ఏ బ్రాహ్మణ్. సరే ఏదో కారణంతో వీడు వెళ్తాడు. కానీ వెళ్తున్న పరిస్థితి క్షత్రియులుగా అయితే ఉన్నారు కానీ కింగ్స్ కాదు వాళ్ళు. అంచేత హెల్ప్ చేసి యుద్ధం చేసి సమాజానికి ప్రాబ్లం వస్తుంది కనుక వీడు వెళ్ళి వాళ్ళని ఏదో సాల్వ్ చేయాలి అనే ప్రాబ్లం లేదు. అది క్లారిటీ నేను అండర్లైన్ చేస్తుంది. అంచేతప్పుడు వాడు యాక్చువల్గా ఏం చేశాడు? దానం ఇచ్చాడు. ఎవరికి తెలుసు? మనకి కథ తెలిసింది. కానీ వాడు గ్యారంటీగా భీముడు గెలుస్తాడని గ్యారంటీ ఉంది యుద్ధానికి వెళ్తూ రాక్షసుడి దగ్గర. కానీ వాడు ఒక దానం ఇచ్చాడు. మీరు కాస్త దానం అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి ఈ గందరగోళం చేయడానికి అవస్థపడుతున్నాను నేను. విత్ మై ఓన్ బ్రెయిన్, యూ ఆల్వేస్ రిమెంబర్ మై బ్రెయిన్, మై బ్రెయిన్. అంచేది ఏదైనా మీరు అడ్డదిడ్డంగా వింటే కోపాలు తెచ్చేసుకుని గందరగోళం చేయకండి, అర్థం చేసుకోండి. ఎక్కడికి పోతున్నాడు భీముడు? వెరీ సింపుల్ థింగ్. ఒక క్షత్రియుడు తన శక్తిని ఉపయోగించి అప్పుడున్న కష్టానికి వెళ్ళాడు. దానం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ మ్యాజిక్ జరిగిందో అక్కడ దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ దానం అంటే ఏంటో కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవ్వాల్సింది లేదు, ఇవ్వకపోతే అది తప్పు కాదు. దానం అదే, యు జస్ట్ గివింగ్ ఇట్. చేశాడు అది, బకాసురుడిని చంపాడు. కానీ చంపటంలో ఏం జరిగిపోయిందో తెలుసా? ఆ దానంలో ఉన్న మ్యాజిక్. తర్వాత ఉన్న నలుగురు కూడా భీముడితో చచ్చాడు. అది దానం అంటే. మామూలుగా ఒక కింగ్గా యుద్ధం చేసి ఉంటే దానం కనుక, దానం అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి ఈ కథ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు దానం అంటే క్లియర్గా అర్థమైందా? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు దానం ఇవ్వకపోతే కార్మికల్గా ఏ తప్పు లేదు. కానీ చేస్తే ఎప్పుడు ఏ దానం చేసినా భీముడికి ఏ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈవెంట్ ఏ సో కాల్డ్ 2 రూపీస్ ఆర్ అర్ధ రూపాయము బెగ్గర్కి ఇచ్చిన, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెరీ క్లియర్. అనుదానము యొక్క ప్రతిదానము మాత్రమే ప్రపంచమునకు శాశ్వత నియమము. అంతే అమ్మా, ఎటర్నల్ లా దట్ వెన్ ఎవర్ యు గివ్ సంథింగ్ వితౌట్ ఎనీ థింకింగ్ అబౌట్ ఇట్, దాన అది వితౌట్ ఎనీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, భీముడికి వాడు వాడ మిగతా వాళ్ళతో చచ్చిపోయి చొప్పును కూడా గెలిచిపోయాడు బికాస్ ఆఫ్ దట్. అండ్ మేబీ కృష్ణ న్యూ అబౌట్ ఇట్ అండ్ కని పంపించాడేమో ఏక చేయాలని. అండ్ ఇఫ్ కృష్ణ కెన్ సమ్ వన్ దేర్ టు దన్ ప్లేస్, వై నాట్ పరమ పూజ్య గురుదేవ్ గివ్ అస్ టు ఎనీ ఎనీ ప్లేస్ వేర్ ఎవర్ వీఆర్. వీఆర్ హియర్ బికాస్ పరమ పూజ్య గురుదేవ్ హెస్ ఆస్క్డ్ అస్. ఇట్ ఈస్ ఓన్లీ నోయింగ్ అబౌట్ ఇట్. ఏదో ఒక ఛత్రానికి వెళ్ళండి అని అర్థం. మీరు ఏ ఏకఛత్రంలో వెళ్ళి వెళ్ళారో అదే మీ ఏకఛత్రం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అయిపోయిందమ్మా, ద క్లాసెస్ ఆర్ ఓవర్.